వాడు వైజాగ్లో ఉంటాడు, వాడు బెంగళూరులో ఉంటాడు, వాడు ఏకంగా విదేశాలకు వెళ్ళొచ్చు, ఎవడెక్కడ ఉంటాడో తెలియదు. అలాంటి ఈ చరాచర జగత్తులో ఉన్న వస్తువులన్నీ మాయాస్వరూపములు గనక ఈ తరుణి కూడా మాయే, ఈవిడ ఎక్కువ కాలం ఉండేది కాదు, నువ్వు ఉండవు అని చెప్పడం కోసమే అశ్వతరుడు ఇలా అని ఆ తర్వాత మొహం మీద నీళ్లు తల్లి లేపాడు. ఆ తర్వాత జరిగిందంతా చెప్పాడు. ఈశ్వర అనుగ్రహంతో ఇవిడు బతికింది నాయన, అయినా వెంటనే నీకు ఇవ్వకుండా కొంతకాలానికైనా నీవు దేహభ్రాంతి విడిచిపెట్టాలనే కోరికతో నీకు కొంచెం ఉపదేశం చేశాను, నిన్ను కొంచెం ఆపాను. టక్కన ఆవిడ ఇచ్చేశాను అనుకో, ఆవిడ బతికిందని ఆనందంతో పోతావు, సంసార భ్రమలో పడతావు. ఇప్పుడు నా ఉపదేశం వల్ల ఓహో ఈ శరీరములు నశ్వరములు అనశ్వరములు కావు, అంటే శాశ్వతములు కావు అని గ్రహిస్తావు, కాబట్టి నీ భార్యతో సుఖంగా ఉండు, కానీ భ్రాంతిని విడిచిపెట్టు అని ఆ భార్యను తిరిగి అప్పగించగానే ఆయన ఆనందపడిపోయి, మహాత్మా జ్ఞానోపదేశం చేశావు, అసలు ఇంక ఈ జన్మకి లభించదనుకున్న పరమపతివ్రతని నా భార్యను నాకు ఇచ్చావు, నీ రుణం ఎలా తీర్చుకుంటాను, ఏ తండ్రి ఏ కుమారుడికి ఇలాంటి వరం ఇస్తాడు, నువ్వు నాకు ఇచ్చావు, నీ కుమారుడు మిత్రులవ్వటం నా పూర్వజన్మ సుకృతం, దేవజాతి వాళ్ళు ఈ దేవతలు అప్పుడప్పుడు కారణజన్ములకు స్నేహితులు అవుతారు, దర్శనమిస్తారు, అటువంటి వాళ్ళ ధర్మమానని మాలాంటి వాళ్ళ జాతకములు బాగుపడతాయి అని పరిపరి విధాలుగా ఆయన్ని పూజించి ప్రార్థించి నమస్కరించి అక్కడ ఓ రెండు రోజులు ఉండాక ఇంకా ఉండలేనండి, ఎందుకని నా భార్య రాని క్రితం ఇంకో రెండు మూడు రోజులు ఉందామని అనుకున్నాను, కానీ ఇప్పుడు నా భార్య వచ్చింది, ఈ కోడల్ని కొడుకుని చూసుకుంటే మా అమ్మ నాన్న ఎంత ఆనందం పొందుతారు, కాబట్టి ఒక్కసారి వాళ్ళకి నేను వీళ్ళని చూపించాలి, ఈ అమ్మాయిని చూపించాలి, నీవు అనుగ్రహిస్తే సెలవిస్తే పోయి వస్తాను అనగానే నేను అదే చెబుతాను ఆయన, మళ్ళీ మళ్ళీ ఎలాగో వద్దు కానీ ప్రస్తుతం నువ్వు నీ భార్యాసమేతంగా వెళ్ళి నీ తల్లిదండ్రులకు నమస్కరించు, ఆ తల్లిదండ్రులు బ్రహ్మానందం పొందుతారు, పోయిందనుకున్న కోడలు తిరిగి వస్తే ఎంతో ఆనందం పొందుతారు వాళ్ళు, వెళ్ళి వీరిద్దరూ వాళ్ళని ఆనంద పెట్టండి అనగానే ఈ ఇద్దరు ఆ క్షణమే కువలయాశ్వాన్ని తలుచుకున్నారు. టక్కన పాతాళలోకానికి వచ్చింది అది. ఇంక వీళ్ళు బయటికి వెళ్ళడానికి ఎవరు అక్కర్లా, గుర్రం ఉంది ఆ విషయం మర్చిపోకూడదు, ఇందాకంటే వాళ్ళు తీసుకొచ్చారు కానీ ఆకాశంలో స్వర్గంలో భూమి మీద పాతాళంలో ఎక్కడికైనా వెళ్ళే గుర్రం కదా, అందుకని కువలయాస్యమా రమ్మనగానే టక్కునొచ్చి ప్రత్యక్షం అయ్యింది అక్కడ. ఆ వెంటనే కువలయాస్యం అనేటటువంటి అశ్వాన్ని ఎక్కి నిమేష మాత్రంలో ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. ఇక శత్రుజిత్తు ఆయన భార్య పౌరులు ఆ పూట పొందారట, బ్రహ్మానందం అంటే ఏమిటో అనుభవించారట. రెండున్నర సంవత్సరముల క్రితం మరణించిన కోడలు మళ్ళీ బతికి రావడం అంటే ఎంత చిత్రం ఇది! ఈ భూమండలంలో ఇలాంటి చిత్రాలు ఎక్కడైనా జరుగుతాయా? మా కుమారుడు కారణజన్ముడు అనుకుని ఆనందపడ్డారు, కొడుకుని కౌగులించుకున్నారు, కోడల్ని దగ్గరికి తీసుకున్నారు, ఆశీర్వదించారు, ఇంకా బంధువులందరూ ఒక వారం రోజుల పాటు పరమాన్నాలతో భోంచేశారు. ఆ ఊళ్ళో అన్ని విందు భోజనాలు ఒక వారం రోజుల పాటు చేశారట విందు, ఒకరోజు రెండు రోజులు కాదు, 7 రోజుల పాటు ఇళ్ళన్ని అలంకరించారు, ఊరంతా అలంకరించారు, కళ్ళాపులు దల్లారు, ముత్యాలతో ముగ్గులు పెట్టారు. పూర్వం ముత్యాలతో వీధుల్లో ముగ్గులు పెట్టేవారు, ఎవరూ పట్టుకుపోయేవారు కాదు, బంగారపు గొలుసులతో ముగ్గులు పెట్టేవారు, ఆ గొలుసులు అక్కడే ఉండేవి తెల్లారేక కూడా, ఎందుకని ఆ రోజుల్లో నిజాయితీ ఎక్కువ, అందరూ ధనవంతులు కాబట్టి. ఈ విధంగా పండుగతో ఉత్సవాలతో జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు. కొంతకాలం గడిచింది, హాయిగా ఎప్పుడైతే తండ్రి యొక్క అనుగ్రహం ఉందో వీళ్ళు కూడా గుర్రాలెక్కి అటు ఇటు తిరిగారు, పాతాళానికి వెళ్ళేవారు, భూలోకానికి వచ్చేవారు, స్వర్గసుఖాలు అనుభవించారు. కాలం ఎవరి చేతిలో ఉండదు కదండి, మనం చూస్తాం కదా, ఎప్పుడు చూస్తున్నా ఇక్కడ కూర్చుని పురాణం చెప్తున్నట్టే ఉంటుంది నాకే. మహావేగంగా రోజు రాత్రి పగలు వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ సాయంత్రం అవుతోంది, పొద్దున అవుతోంది, అప్పుడే వాళ్ళకి 17 రోజులకు వచ్చాం కళ్ళు మూసేలోపు, ఎన్ని ఏళ్ళు గడిచిపోతున్నాయండి మన జీవితంలో వెళ్ళిపోతుంది. అందువల్లే కాలు ఓహి దురతిక్రమ అన్నారు. కాలం వెళ్ళిపోయింది. శత్రుక్షత్రలతాల విత్రపటుదో సౌర్యాఢ్యుడై శత్రుజిత్ ధాత్రీనాథుడు పెద్ద కాలమిటులీ ధాత్రీతలంబు యుద్ధచారిత్రం వప్పగనేలి నిర్జర పరశ్రీలోలతంజన్న తత్పుత్రుండుత్తముడారు తద్వజుడు తాపూనంధరభరం. శత్రువులనేటటువంటి తీగలని పటపట నరికి పరాక్రమం అనే కొడవలి కలిగిన వాడు శత్రుజిత్తు. శత్రువులట మల్లె తీగల లాంటి వాళ్ళట, మల్లె తీగని కొడవలతో ఇలా కోస్తే అవుతుంది పటక్క దిగిపోతుంది, ఆయన పరాక్రమం కొడవలి, ఆ కొడవలితో శత్రువులనే తీగలను కోశాడు. అంటే శత్రువులను అంత తేలిగ్గా నాశనం చేయగలిగే పరాక్రమం కలిగిన వాడు ఆయన. అటువంటి మహారాజు ధర్మాత్ముడు శత్రుజిత్తు చాలా కాలం భూమిని పరిపాలించి వార్ధక్యంలో యోగాభ్యాసంతో తన భార్యాసమేతంగా శరీరం విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే ఆయన కుమారుడు కువలయాసుడు పట్టాభిషేకం చేసుకున్నాడు, రాజయ్యాడు. ఈ భూమండలాన్ని ఎంతో ప్రేమతో పరిపాలించాడు, ధర్మబద్ధంగా పరిపాలించాడు. ఆయన పరిపాలనా కాలంలో ఎక్కడ మాట వరసకు కూడా అధర్మం లేదు, అసత్యం లేదు, దొంగలు లేరు, పాపాత్ములు లేరు, నాస్తికవాదులు లేరు. పరమ పవిత్రమైన పౌరాణిక పాత్రల్ని, రాముణ్ణి కృష్ణుణ్ణి ఇలాంటి వాళ్ళని తిట్టే దౌర్భాగ్యులు లేరు, నాస్తికవాదులు లేరు. పౌరాణికుల యొక్క సామ్రాజ్యం హాయిగా సాగేది. పరమ పూజ్యులైన పౌరాణం చెప్పేటటువంటి వాళ్ళని, పౌరాణికుల్ని నెత్తిమీద పెట్టుకు పూజించేవారు. వీళ్ళు కూడా ఈ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు నిత్యం చెప్పేవారు. ఎన్నున్నా పౌరాణికుడి స్థానం ఉన్నతమైనది. ఎందుకని, ఈతడు నోట్లో పడితే ఈ ధర్మం శాశ్వతంగా నిలబడుతుంది కనుక. ఎన్ని చేసినా ఒక్క, మీరు ఒకసారి ఆలోచించండి, ఎన్ని దానాలు చేసినా ధర్మాలు చేసినా రేపొద్దున గుర్తుపెట్టుకోకపోవచ్చు. ఇప్పుడు జరిగిందని శాశ్వతంగా ఉండిపోతుంది లేదా? ఇప్పటికి కూడా మన చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన పురాణాన్ని మనం గుర్తు తెచ్చుకుంటున్నాం. పుస్తక రూపంలో వ్యాసుడు పురాణములు ఇచ్చాడు కాబట్టి ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా మళ్ళీ ఇప్పటికీ వ్యాసుడు మన కళ్ళ ముందు ఉంటున్నాడా లేదా చెప్పండి. అదనమాట పురాణం యొక్క గొప్పతనం. అందుకని వేదసారమును పురాణములుగా వ్యాసుడిచ్చాడు, దాన్ని వ్యాప్తి చేశారట. ఆ రోజుల్లో వ్యాసుడికి ముందు పురాణాలు ఉన్నాయి, కాకపోతే వ్యాసుడు గ్రంథస్థం చేశాడు. ఋతధ్వజుడి కాలంలో పురాణ ధర్మం హాయిగా సాగింది. కొంతకాలం పోయింది, మదాలసకు కొడుకు పుట్టాడు, ఒక వారసుడు పుట్టాడు. ఆ కుమారుడికి తండ్రి విక్రాంతుడు అని పేరు పెట్టాడు. కువలయాసుడు మదాలస కన్న మొదటి కొడుక్కి విక్రాంతుడు అని పేరు పెట్టగానే అందరూ బ్రహ్మలే భలే గొప్ప పేరు అని సంతోషించారు. అప్పుడు మదాలస మాత్రం ఒక్క క్షణం పగలబడి నవ్వింది అని నవ్వింది. ఆవిడెప్పుడు అలా నవ్వదండో, చాలా జాగ్రత్తగా ఉంటుంది యోగిని. అందులో 10 మంది ఉన్న చోట అసలు నవ్వదు, కానీ ఆ పూట ఒక నవ్వు నవ్వింది. ఎవరో కానీ తెలియక వెకిల్ నవ్వని రాశారు, చాలా పొరపాటు సుమండి, కేవలం నవ్విందని రాశారు. అది హాసమే, వికటాట్టహాసం కాదు. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పాత్రలకు అలాగా పెట్టకూడదు. ఏం కారణం చేతనైనా సరే ఆవిడ యోగిని, యోగమాత, వెకిల్ నవ్వు ఎందుకు నవ్వుతుంది? అలా పొరపాటును కూడా నవ్వదు, చక్కగా నవ్వింది. కాకపోతే కొంచెం ఎక్కువగా నవ్వింది, చిన్నగా కాకుండా పెద్ద పెట్టు నవ్వింది. ఆయన తెల్లబోయి, ఎప్పుడూ లేంది నా భార్య నా కుమారుడికి విక్రాంతుడని పేరు పెట్టగానే ఎందుకు ఇంత నవ్వింది అనుకున్నాడు. ఆవిడ అలా నవ్వదుగా మరి, సర్లే ఆవిడకి ఏదో ఆనందం వచ్చింది అనుకున్నాడు. ఏం అడగలేదు. ఈ పిల్లవాడు ఏడుస్తూ ఉంటే పాలు పట్టి, ఏది చిన్నప్పుడు ఇంత చేసి పుట్టిన 2-3 రోజుల తర్వాతే పాలు ఇస్తూ తల నిమురుతూ అతనితో మెల్లగా ఇలా అండం మొదలెట్టింది. నాయన నువ్వు నిర్మలమైన వాడివి, దోషం లేనివాడివి, నీకెందుకురా పేరు? మీ నాన్నగారు వాళ్ళు నీకు విక్రాంతుడని పేరు పెట్టారు, అసలు పేరు ఎవరికి పెడతారు? ఏ పేరుతో నిన్ను పిలవాలి? నీ ఆత్మ రూపం లేనిది, దానికి పుట్టుక లేదు, చావు లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నాగరాజు గారు శివుణ్ణి ఏమని కోరాడు? నాకు మదాలస కూతురుగా పుట్టాలి, పూర్వపు జ్ఞానం ఉండాలి, పండితురాలుగా ఉండాలి, తన భర్తని భర్త కింద అన్నీ గుర్తించాలి, అన్నీ ఉండాలి, కానీ యోగిని, యోగమాత అవ్వాలి అని కోరాడుగా. అందుకే ఆవిడకి యోగ జ్ఞానం వచ్చింది. యోగులు ఏం చేస్తారు? ప్రపంచమంతా పరమాత్మగా చూస్తారు. యోగులు పండితులు అని పేరు వాళ్ళకి. పండితాహ సమదర్శినః, ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసేవాళ్ళు పండితులు. అటువంటి యోగులు ఏమని చెప్తారు ఎంతసేపు కూడా? ఒరే పేరేమిటి ఊరేమిటి మనకి, ఇవాళ ఈ పేరుతో ఉన్నావు రేపు ఏ పేరుతో ఉంటావో, ఇవాళ ఈ శరీరం రేపు ఏ శరీరంలోకి వెళ్ళావో, మనకి నిత్యం శరీరాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, మనం పెరుగుతూ ఉంటాం చస్తూ ఉంటాం, ఎవరితో సంబంధం లేదు. నిర్మలమైన జీవికి పేరు లేదు, ఈ జీవి ఉన్న శరీరమునకు పేరు తప్ప. పేరు ఎవరికి? శరీరానికి, శరీరంలో ఉన్న ప్రాణికి కాదు. కాబట్టి శరీరికి పేరు కానీ శరీరములోని ఆత్మకి మాత్రం నామం లేదు. కాబట్టి ఈ పేరుని పట్టించుకోకు. ఇదంతా కల్పనా వికారం, మనుషులు కల్పించుకుని దానికి అర్థం పెట్టుకున్నారు. ఇంకా ఈ శరీరము నీది కాదు, నీ శరీరం పంచభూతాల నుంచి పుట్టింది. ఈ పంచభూతాల నుంచి నీకు ఈ శరీరం ఎందుకు వచ్చింది? నువ్వు పనులు చేసావు, కర్మాచరణ చేసావు, కర్మాచరణ వల్ల ఈ శరీరం వచ్చింది. కాబట్టి ఈ శరీరం ఏమిటనమాట? కర్మమయమైన శరీరం. నువ్వు శరీరవి కాదు, శరీరములో ఉన్న ఆత్మవి కాదు, పంచభూతాలు కావు. కేవలం ఒకప్పుడు చేసిన కర్మలు నీకు శరీరం ఇచ్చాయి. నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటి ఎన్నో శరీరములు పొందాలి. ఆ శరీరములలో కుక్కవచ్చు, నక్కవచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఎన్ని జన్మలెత్తినా కర్మములు మాత్రం పోవు. కాబట్టే కర్మలకు అతీతంగా ఉండు. కర్మములు ఎప్పుడు చేసినా ఈ కర్మల యొక్క ఫలితం పరమేశ్వరుడికి అర్పిస్తే, నేను చేస్తున్నాననే స్పృహ విడిచిపెడితే, అప్పుడు నీకు కర్మ ఫలితం నశిస్తుంది, నువ్వు మోక్షం పొందుతావు. అందుకే పోతన గారు భాగవతం ఏమని చెప్పాడు, తన తొంటి కర్మ రాశికి ననుచరమై బహువికారమై మనసు వడింజను ఇంద్రియముల తెరువుల తనువులు పెక్కై నచెడవు తన కర్మములు. ఈ జన్మ పూర్వకర్మ వల్ల వచ్చింది. ఆ పూర్వజన్మలో వీడుకున్న సంస్కారం ఉంటుందిగా, అది ఈ జన్మలో కూడా కొంత ఉంటుంది. దానికి వాసన అని పేరు. అందువల్ల ఈ జన్మలో మళ్ళీ వీడి ప్రవర్తన వికారాలతో ఉంటుంది. పూర్వజన్మలో బాగా పుణ్యాత్ముడైతే ఇప్పుడు ఏ పనులు చేసినా ఆ పుణ్యపు పనులు కనపడతాయి, మంచి పనులు కనపడతాయి. పూర్వజన్మలో దుర్మార్గుడైతే ఇప్పుడన్నీ దరిద్ర పనులు చేస్తాడు. పూర్వజన్మల్లో ఇతరులను రక్షిస్తే ఈ జన్మలోనూ రక్షిస్తాడు. పూర్వజన్మలో హత్యలు చేసేవాడు ఇంకెంతసేపు బాంబులు, ఈ టెర్రరిజం ఇదంతా వస్తుంది. కాబట్టి మన కర్మరాశికి, పూర్వజన్మలో చేసిన కర్మములకు అనుగుణముగా ఈ మనిషి నడుచుకుంటాడు. ఈ కర్మల ఫలితం పోనంత వరకు ఎప్పటికైనా వీటిని అనుభవించవలసిందే, మళ్ళీ జన్మ ఎత్తవలసిందే. అందుకని ఏమన్నాడు, తనువులు పెక్కయినా ఎన్ని జన్మలెత్తినా చెడవు తన కర్మంబులు. తాను చేసిన కర్మ ఫలితం పోదు. అది పోవడానికి ఒకే ఒక్క మార్గం కర్మఫలిత్యాగం. కర్మఫలత్యాగం కూడా తేలికేం కదా. మీరు ఎన్ని చేయండి, ఓ మంచి పని చేశాక అబ్బా నాకేం సంబంధం లేదని ఊరుకోగలవా? ఓ 1,000 రూపాయలు దానం చేశాక, నేను 1,000 రూపాయలు చేశానని నా గురించి 10 సార్లు పొగిడితే బాగుండు అనే కోరిక మీకు వచ్చిందంటే ఈ ఫలితం మీకు అటాక్ అవుతుంది. కాకపోతే ఇది పుణ్యం కాబట్టి మంచి లోకాలకు ఇస్తుంది, పవిత్రతలు ఇస్తుంది, వేరే విషయం. కానీ ఇది కూడా పోవాలి. చెడ్డ కానీ మంచి కానీ ఏ కర్మఫలం చేసినా మీకు ఉండకూడదు. అవతలవాడు పొగడాలి, అది వాడి సంస్కారం. అవతలవాడు మిమ్మల్ని ఎంత ప్రశంసించినా ఇదంతా భగవత్ కృప అని ఈ ప్రశంసని, ఈ పుణ్యమును పరమాత్మ పాద పద్మములకు సమర్పించేవాడికి మాత్రం కర్మఫలం ఉండదు గనక వాడు ముక్తిని పొందుతాడు. నువ్వు అలా బ్రతుకు, నీకు హాని లేదు, వృద్ధి లేదు. తినేవాడివి కాదు, తినబడేవాడివి కాదు. నువ్వు తినేవి ఆహారం, నిన్ను తినేవి కొన్ని ఉన్నాయిగా, కాబట్టి తినబడేవాడివి కాదు. నువ్వు భోజనము కాదు, భోక్త కాదు. కాబట్టి కుర్రాడా, రేపటి నుంచి ఇది మా అమ్మ, వీడు నాన్న, వీళ్ళంతా బంధువులు, ఇది రాజ్యం, ఇటువంటి వాటిని విడిచిపెట్టు. ఇతడు తండ్రి తల్లి ఇది ఏను తనయుండ వీరుహితులు నాకు వీరహితులు. ఈ ధనంబునాది ఏలియ అనుపల్కులుడుగుమయ్య భేదముడిగియుండు. ఎంత గొప్ప సంస్కారం, చిన్నప్పటి నుంచి నేర్పింది ఆవిడ. ఇతడు తండ్రి ఇది తల్లి, నేను కుమారుణ్ణి, వీళ్ళు నాకు మిత్రులు, వీళ్ళు శత్రువులు. ఈ ధనం నాది, ఏను ఇయ్య ఇతరులకు ఇవ్వను. మన దంపి ఎవరు ఎలా ఇస్తాం అంటాం కానీ ఉట్టి కబుర్లే కానీ పొరపాటు కూడా ఎవరు ఎక్కడో ఇలాంటి మహానుభావులు. గురువుగారు కావాలంటే నా జేబు హ్యాండ్ ఓవర్ అంటారు. ఒక ఆయన అలాగే అన్నాడు, పురాణం అయిపోయినట్టే, గురువుగారు నా సమస్త మీదే ఈ జేబు హ్యాండ్ ఓవర్ అన్నాడు. తీరా జేబులో చేయడితే ఏం లేదు, అందుకే ఇచ్చేట ఆయన. అందుకే అన్నమాట, ఎంత తెలియని వాడు అంటే వాడు వచ్చేటప్పుడే తెలుసు గురువుగారు ఇలాంటి పురాణం చెబుతాడని. అన్ని ఇంట్లో పెట్టి వచ్చాడు పాపం. అలా కాదు, మా పెద్దనే అప్పుడప్పుడు హాస్యానికి పిల్లల్ని, మా తమ్ముడిని ఏడిపించడానికి హ్యాండ్ ఓవర్, మీకు జేబులు అనేవాడు. ఏం ఉండవు అక్కడ, హ్యాండ్ ఏమిటి నాకు వ్యాండ్ అది. కాబట్టి దానివల్ల ఉపయోగం లేదు. నిజంగానే నేను ఇతరులకు ఇవ్వను అనే ఊహ, ఇవన్నీ విడిచిపెట్టు. భేదం విడిచిపెట్టు, పుణ్యపాప కర్మాలను విడిచిపెట్టు. పాము కుబుసం విడిచినట్టుగా మానవుడు కర్మల పాశములను విడిచిపెట్టాలి. అప్పుడు వాడు శరీరం విడిచిపెట్టాక అపవిత్ర శరీరం పొందడు. ఒకవేళ పొందిన యోగ శరీరం పొందుతాడు గనక తరిస్తాడు అని రకరకాలుగా చెప్పి అతన్ని 3 ఏళ్ళు వచ్చేదాకా, ఏది 3వ రోజు నుంచి మొదలెట్టి 3 ఏళ్ళు వచ్చేదాకా యోగి వై బతుకు ప్రపంచంలో పరమాత్మను చూడని చెప్పేది. కుమారుడు 3వ 7 నిండగానే తండ్రి దగ్గరికి బుల్లి బుల్లిగా నడుచుకుంటూ వెళ్ళి, నాన్నగారు నాకు ఈ సంసారం వద్దు, నేను అడవికి పోతున్నాను అన్నట్టు 3 ఏళ్ళ కుర్రాడు. అసలు 3 ఏళ్ళ కుర్రవాడు మాట్లాడటమే కష్టం అంటే అటువంటిది. ఆ కుర్రవాడి పూర్వజన్మ సంస్కారం తల్లి యొక్క ప్రేరణ వల్ల తండ్రికి నమస్కరించి, తండ్రి ఏదో అనుభూతం అంటే తల్లి అంది, వాడి సంగతి నాకు తెలిసి వెళ్ళనివ్వండి అంది. ఆయన ముక్కు మీద వేలేసుకున్నాడు, ఆవిడ వెళ్ళిపోయింది. గృహస్థత్వం విడిచి చనిగే ఆ ఇల్లు విడిచిపెట్టి అడవికి వెళ్ళిపోయాడు. ఓ చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకోవడం మొదలెట్టాడు. ఆ తర్వాత వీడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఉన్న కొడుకు పోయాడు కదా, ఆయన ఇంకో సంతానాన్ని పొందాడు. ఈసారి ఆ కుమారుడికి సుబాహుడు అని పేరు పెట్టాడు తండ్రి. మళ్ళీ వీడు నవ్వావా, ఇదివరకు కుర్రాడికి పేరు పెట్టగానే నవ్వావు, వాడు కాస్త వెళ్ళిపోయాడు, ఇప్పుడు వీడేమవుతాడు అన్నాడు తండ్రి. మళ్ళీ సుబాహుడికి మూడో రోజు నుంచి నెత్తిని మురుతూ ఇలాగే చెప్పింది. మూడేళ్లు నిండే వీడు బుడిబుడిబుడి అడుగులు వేసుకుంటూ వడివడిగా నడుచుకుంటూ తండ్రి గారి కాళ్ళుకి నమస్కరించి నే పోయేస్తా అన్నాడు. మళ్ళీ తల్లి వెళ్ళి రానివ్వండి అంది. వీడు అడవికి పోయాడు, రెండో వాడు కూడా పోయే. దాంతో అయిన మళ్ళీ మూడో సంతానానికి అన్నాడు. వీడికి శత్రువర్ధనుడు అని పేరు పెట్టాడు అని మళ్ళీ నవ్వింది ఆవిడ. నవ్వేవా తల్లి అన్నాడు ఆయన. వీడు అంతే మూడేళ్ళు నిండగానే వెళ్ళిపోయాడు. నాలుగోసారి ఇంకొక కొడుకు పుట్టాడు. ఈసారి కువలయాసుడు కుమారుడి ముఖాన్ని చూచి ప్రేమగా ముద్దెట్టుకుని, ఈసారి నేను పేరు పెట్టను, ఇక నా పని అయిపోయింది. మొదటిసారి విక్రాంత అని పేరెట్టాను, నువ్వు నవ్వావు, వాడికి వేదాంతం బోధించావు, వాడు కాస్త అడవికి పోయాడు. సుబాహుడు అని పేరెట్టాను, మళ్ళీ నవ్వావు, వాడికి ఏదో బోధించావు, వాడు వెళ్ళిపోయాడు. మూడోసారి మళ్ళీ శత్రువర్ధనుడిని పేరు పెట్టాను, నవ్వావు, వాడికి బోధించావు, వాడు వెళ్ళిపోయాడు. అలా అడవికి వెళ్లకుండా పురాణానికి మళ్ళీ మర్నాడు రావడానికి వాళ్ళు ఏమైనా పద్మాకర్ గారి శిష్యులా, ఎన్ని విన్నా అలాగే ఉండడానికి. వాళ్ళు నీ కొడుకులు యోగులు వెళ్ళిపోయారు అడవికి. ఇప్పుడు ఈ కుర్రాడికి నేను పేరు పెట్టను, నేను పెడతాను, ఆ పేరు నీకు నచ్చుతుందో నచ్చదో నీ మనస్సులో ఏముందో తెలియదు, నువ్వు మళ్ళీ పక్కపక్క నవ్వుతావు, వీడు కూడా వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకో కొడుకు పుడతాడో లేదో తెలియదు. ఒక్క కొడుకైనా నాకు ఇంట్లో ఉండాలని నా కోరిక, ఒకడైనా నాకు వారసుడై ఈ భూమిని పరిపాలించాలని కోరిక. అదేంటో తెలియదు కానండి, సాధారణంగా పిల్లల గురించి తండ్రి కంటే తల్లి ఎక్కువ బాధపడాలి. పిల్లలు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్య దీక్షతో ఉంటే తల్లులకు కదా బాధ. అదేమిటి, తల్లి అడుగు గంటుతో తండ్రిని నేను ఏడుస్తున్నాను అన్నాడు ఆయన. కాబట్టి ఈ కుర్రవాణి నాకు అట్టే పెట్టు, ఈసారి నేను పేరు పెట్టను, నువ్వు పేరు పెట్టినా నేను ఎక్కువ నమ్మను, వీడికి మంచి పేరు నువ్వే పెట్టు. నెరనివారమేము రమణీ ఇటు పెట్టితి మధ్యపేళ్ళు నీ నెరిమి చూడ ఈసుతుని నిర్మలినాయు చేయుమా ప్రియం బారగ నన్న నింతి భవదాజ్ఞ నొనర్చద నేను వీనికిల్ పేరిల వీడలర్కుడన పెంపు వహిల్చు నరేంద్ర నావుడు. మాకు చేత కాదు, చదువుకోలేదు, నీకున్న పాండిత్యం మాకు లేదు రమణి అంటే కొంచెం వ్యంగ్యమేలండి. నేరని వారమేమో రమణి అన్నాడు, మాకేం చేతొచ్చు, పేర్లు పెట్టడం చేత కాదు. కాబట్టి సుందరీమణి, మా అందరికంటే పెద్ద పండితురాలివి, ఎరిగిన దానివి, నువ్వే మంచి పేరు పెట్టు, పనికి మాల పేర్లు మేమెందుకు పెట్టడం, నువ్వే పేరు పెట్టి ఈ కుర్రవాణ్ణి పైకి తీసుకురా, నీ ఆజ్ఞని నేను నేరను అన్నాడు. భార్యామణి, నువ్వు ఏం పేరు పెట్టినా అది నేను సంతోషంగా స్వీకరిస్తాను, నీ ఆజ్ఞని మాత్రం తిరస్కరించను. అనగానే మీరు అడిగారుగా, మీ ఆజ్ఞని నేను స్వీకరిస్తాను, మీరు పేరు పెట్టమన్నారు పెడుతున్నాను. ఈరోజు నుంచి వీడు అలర్కుడు అని పిలువబడతాడు. సంస్కృతంలో అలర్క అంటే పిచ్చి కుక్క, వెర్రి కుక్క అని అర్థం అన్నమాట. అసలు పేరు అది. ఆ తర్వాత అలర్క శబ్దం ఈ మహారాజు గారికి పేరెట్టాక మనుషులకు కూడా పేరు వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. కానీ అసలు అలర్క అంటే తెల్ల జిల్లేడు, రెండవ అర్థం పిచ్చి కుక్క. వెర్రిక్కి వీధుల్లో భౌ భౌ అని కొరుకుతుందే ఆ కొరికి కరిచేటటువంటి కుక్కని పిచ్చి కుక్క అంటారు, లేదా తెల్ల జిల్లేడు చెట్టును కూడా అలర్క అంటారు. ఈ రెండు పేరు ఏ అర్థం తీసుకున్నా తప్పే కదా, అందుకని ఆయన పక్కపక్క నవ్వాడు. ఇప్పుడు ఈయన నవ్వాడు, ఆ ధరణీయుడు నవ్వచ్చు కాబట్టి అహహహ అని నవ్వకుండా కొంచెం మామూలుగా నవ్వి, నేను పేర్లు పెడితేనేమో పెద్ద నవ్వులు నవ్వావు, నువ్వేమో ఇప్పుడు అలర్కహ అన్నావు, అంటే వీడు తెల్ల జిల్లేడు చెట్ట పాలు కారుతూ ఆ పాలు కళ్ళల్లో పడినంత మాత్రం చేతే కళ్ళు పోగొట్టే జిల్లేడు చెట్టనే, లేక అసలైన అర్థం రూఢ్యర్థం వెర్రి కుక్క అంటే కుర్రాడు కుక్కలా భౌభవనాలనే అందరినీ కరవాలనా, మరి ఎందుకు పేరెట్టావు, ఇదేం పేరు అనగానే, అంటే ఈ మధ్యన చాలా పేర్లు తమాషాగా పెడతారులేండి, దానికి అర్థం అడగలేదు, అశ్రుత్ అని పేరెట్టారు వాడికి, అంటే ఇంకెవరికి వినబడకుండా పోయేవాడు అని అర్థం. అశ్రుత్తుట, శ్రుతము అంటే వినబడుట, అశ్రుతం వినబడదు, భలే పేరు ఎట్టారులేండి. అందుకే వాడికి చెవుడు వచ్చింది. ఇంకెవరికి వాడికి వినపడదు, వాడెవడికి వినపడ్డు. ఏం విచిత్రంగా పెడతారో పేర్లు, మరి అదేమిటో. తశ్వీట ఒక ఆవిడకి, ఈ తశ్వీ ఎక్కడి నుంచి వచ్చేదో తెలియదు నాకు. భయంకరమైన పేర్లు అనమాట. పేరులో నేమున్నది, పేరులో నేమున్నది. అంటే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి పెట్టాలి. నువ్వేమిటి ఈ పేరు పెట్టావు అనగానే, అప్పుడు ఆవిడ అన్నది, నువ్వు పెట్టిన పేర్లకి నా పెట్టిన పేర్లకి పెద్ద తేడా ఏమన్నది అనగా, నేను పెట్టిన పేర్లు అందంగా లేవా, ఇది కుక్క కదా, నేను కుక్క పేర్లు పెట్టలేదుగా అన్నాడు ఆయన. అయితే చెబుతున్నాను విను, విక్రాంతుడు అంటే ఏమిటి, ఒకచోటి నుండి వేరొకచోటి కరుగుట క్రాంతి నా బరుగు. క్రాంతి అంటే అర్థం ఏమిటి, క్రాంతి అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటికి వెళ్ళుట. పెద్దాడికి విక్రాంత్ అని పేరెట్టావు. వాడు ఎక్కడికైనా ఒక చోట నుంచి ఒక చోటకి కష్టం లేకుండా వెళ్ళేవాడు. అలా పెడతాడా వాడు ఏమన్నా, ఒక చోట నుంచి ఒక చోట కష్టం లేకుండా పెడతాడా? మేడ మీద నుంచి కిందకి దిగితేనే రెండుసార్లు మోకాళ్ళ నొప్పులు ఉంటున్నారే, గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్ ఇవ్వకూడదా? బాగా అప్పర్ స్టేర్లో రూమ్ ఇస్తే లిఫ్ట్ లేకపోతే ఎక్కలేం అంటాడు. ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళలేకపోతున్నారు వాడు. విక్రాంతుడు అంటే ఒక చోట నుంచి ఒక చోటకి హాయిగా ఏ ఇబ్బంది లేకుండా అట్టక్క అట్టక్క వెళ్ళేవాడు. ఇందులో ఎవరు పెడతారు చూపించు అంది ఆవిడ. ఇవాడు ఓపిక ఉన్నప్పుడు పరిగెడతాడు, రేపు పొద్దున ఓపిక లేనప్పుడు ఎలా పెడతాడు? పైగా ఒక చోట నుంచి ఒక చోటకి చెకచెక వెళ్ళాలి. ఇవాడు ఇక్కడ భారతదేశంలో ఉన్నాడు, రేపు పొద్దున ఇంకో చోటకి వెళ్ళమంటే టక్కున వెళ్ళగలడా? ఉన్న చోట నుంచి వెళ్ళలేడే. విక్రాంతుడని ఎవరిని పిలవాలి? వైకుంఠంలో, పాతాళంలో, స్వర్గంలో, నీళ్లల్లో, ఆకాశంలో, ఇలా ఎక్కడ పడితే అక్కడ అన్ని వేళల ఒకేసారి వ్యాపించి వెళ్ళగలిగే విష్ణు అని విక్రాంతుడు అనొచ్చు. మానవుడికి విక్రాంతుడు అనే పేరు ఎలా సరిపోతుంది? కాబట్టి మన అబ్బాయి ఓ చోట నుంచి ఓ చోట వెళ్ళడం, కాబట్టి క్రాంతి లేదు. ఇంకా విక్రాంతుడు అంటే ఇంకో అర్థం ఏంటి? సర్వగత, అన్ని చోట్ల ఒకేసారి ఉంటాడు. అంటే కెమెరాలో ఉంటాడు, మైకులో ఉంటాడు, నాలో ఉంటాడు, స్తంభంలో ఉంటాడు, గడ్డి పరకలో ఉంటాడు. సర్వాత్మక, అందరిలోనూ ఉండే ఆత్మస్వరూపుడు. మనం సర్వాత్మకులు అయితే ఎలా అవుతాం? విష్ణు సర్వాత్మకుడు అని పిలువబడతాడు. ఆయన ప్రతి ప్రాణిని ఒకే రకంగా చూడగలుగుతాడు. ఇంకా సర్వభూతేశుడు, సకల ప్రాణుల్ని పరిపాలించాలి. అన్ని ప్రాణుల్ని మనం అక్కడ పరిపాలిస్తాం. అగుపురుషునకు విక్రాంతుడను పేరు విపులార్థవంతమో వ్యర్థమో. అలా అయితే విక్రాంతుడు అనాలి, కానీ లేనివాడికి విక్రాంతుడు అని పేరు పెట్టడం అర్థవంతమా అది లేక అనర్థవంతమా? ఇంకా కుర్రాడికి సుబాహుడు అని పేరెట్టావు. సుబాహుడు అంటే మంచి చేతులు కలిగిన వాడు. ఆ చేతులతో దానం చెయ్యాలి, పరాక్రమం చూపించాలి, శత్రువుల్ని చీల్చి చెండాడాలి, ఎప్పుడు ఇతరులకు ఆ చేతులు మేలే చెయ్యాలి. అసలు మనిషికి పుట్టుకే లేదు, పెరుగుడు లేదు, ఈ అవయవాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ఇవాళ నీ కొడుకు మనిషి కింద ఉన్నాడు, ఒకప్పుడు కుక్క కింద ఉన్నాడు, అప్పుడు చేతులు ఎక్కడ? వాడికి పాము కింద పాకాడు, అప్పుడు అసలు వాడికి కాళ్ళు చేతులు ఎక్కడ కనపడతాయి బయటికి? కాబట్టి అవయవము లేని ప్రాణము లోపల ఉన్నది. ఈ ప్రాణములు లేని వాడికి అవయవాలు ఉన్నవాడని పేరు పెడితే అది సార్థకాలు అవుతుంది. రేపొద్దున కర్మగారి యుద్ధరంగంలో ఈ సుబాహుడు అనేవాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాడి చేతులు తెగిపోతే అప్పుడు వాడు సుబాహుడు అవుతాడా? సుబాహుడు ఎలా కుదురుతుంది? కాబట్టి అది కుదరదు. ఇంకా శత్రుమర్దనుడని ఒకడికి పేరెట్టావు. అసలు శత్రువులు మనలోనే ఉన్నారు. కామక్రోధ లోప మోహ మద మాత్సర్యములని ఆరు శత్రువులు మనలో ఉన్నాయి. ఇవి ఉండడం వల్ల బయటవాడు శత్రువు అయ్యాడు. నువ్వు శత్రువుని ఎప్పుడు వర్ధిస్తావు? నీ లోపల వీటిని జయించగలగాలి. ఎవరి మీద ఎక్కువ కోరిక ఉండకూడదు, ఎవరి మీద క్రోధం ఉండకూడదు, లోభం ఉండకూడదు ధనాది వస్తువుల మీద. ఏ వస్తు వ్యామోహం, జీవ వ్యామోహం ఉండకూడదు. నేను గొప్పవాణ్ణనే మదం ఉండకూడదు. ఇతరుల అభివృద్ధిని చూచి సహించలేని మాత్సర్యం ఉండకూడదు. ఇవి లేనప్పుడు శత్రువులే లేరు. ఇవి ఉన్నంత వరకు ఎప్పుడూ శత్రువు ఉంటూనే ఉంటాడు. వీడిని చంపితే వాడు, వాడిని చంపితే వీడు. పిచ్చాళ్ళు ఉంటూనే ఉంటారు కదండి. రాముడు తిట్టట్లేదా? కృష్ణుడు తిట్టట్లేదా? అమాయకులు కొంతమంది ఇదిగో నా గురించి తిట్టారు, నన్ను కామెంటు చేశారు అనుకుంటారు. కామెంటు చేయటం వాడి మెంటల్ కనుక వాడికి ఆ లక్షణం అది. దానికి మనం ఏం చేస్తామండి? మహానుభావుడిని, బ్రహ్మచారిని, ప్రధానమంత్రిని కూడా తిట్టేది ఊరుబైతులు ఉంటారు. కాబట్టి ఈ సృష్టి రహస్యం అది, ఎప్పుడూ తిట్టుపోతూ ఉంటారు, మనం పట్టించుకోదు. కృష్ణుడికి శిశుపాలుడు వందల కొద్దీ తిట్లు తిట్టాడు, రాముణ్ణి రావణాసురుడు తిట్టాడు, ఇంకోడెవడో తిట్టాడు. పద్మాకర్ గారు లాంటి వాడిని ఇంకా పౌరాణికుల్లో తిడుతూ ఉంటారు. అవి కదా పట్టించుకుంటాం ఏంటి? పొగిడేవాడు ఉంటాడు, తిట్టేవాడు ఉంటాడు. నువ్వు పొగడ్తలు సేకరించినప్పుడు తెగడ్తలు కూడా సేకరించవు, తెగడ్తలు సేకరించలేనప్పుడు పొగడ్తలు సేకరించవు. ఒకసారి మనం పబ్లిక్ అయ్యామంటే ఇంకక్కడి నుంచి మన జీవితం నిజంగా పబ్లిక్కే అవుతుంది. మన అనుక్షణంలో ఏదో కోణంలో చూస్తూనే ఉంటారు. కాబట్టి శత్రువులను తొలగించి చంపేటటువంటి వాడు శత్రుమర్దనుడు. శత్రువు లేకుండా ఎలా ఉండడం కుదురుతుంది? అప్పుడు శత్రుమర్దనుడు అనే పేరులో కుదురుతుంది. శత్రుమర్దనుడు అంటే పరమేశ్వరుడు ఒకడే, ఇంకెవ్వరికైనా శత్రువులు ఉంటారు. ఆ పరమేశ్వరుడు కూడా రూపం ధరిస్తే మళ్ళీ శత్రువులు ఉండరు. రూపం లేని వాడికి శత్రువులు లేరు కానీ. కాబట్టి అది కుదరదు. ఏదో తనయులకు నువ్వు పేర్లు పెట్టావు, నేను అలాగే పెట్టాను. అబ్బాయికి పిచ్చికొక్క అని పేరెట్టాను. పిచ్చికొక్క పేరెట్టినంత మాత్రం చేత వాడు పిచ్చికొక్కలా ప్రవర్తిస్తాడా? పెట్టకపోతే ప్రవర్తించడా? లక్ష్మి అని పేరు పెట్టాం ఒక ఆవిడకి, పాపం ఆవిడ చింకిపోయిన గుడ్డలతో తిరుగుతోంది. ఇళ్లలో పని చేసుకోవచ్చు. ఏం చేస్తాం, లక్ష్మి అని పేరెట్టిన వాళ్ళంతా లక్ష్మీ స్వరూపులు అవుతున్నారా? నాకు చాలా కాలం క్రితం ఒకడు వచ్చి గురువుగారు మీకు సేవ చేస్తానన్నాడు. వాడు ఉఫ్ఫలు ఊతే పడిపోయేలా ఉన్నాడు, సన్నగా ఎముకల పోగుల గడకరల. నీ పేరేమిట్రా? భీమసేన్ అన్నాడు. వాడా భీముడు, కాబట్టి భీముడు అని పేరు పెట్టినవాడు దోమలో ఉన్నాడు. దో అది వాడు అక్కడ ఎవరాడు దోమను కొట్టారు అప్పుడే. దోమలో ఉన్నవాడికి భీముడు అని పేరు పెడితే ఉపయోగం ఏముంది? అలాగే ఒక్కొక్కడికి ఏమో మంచి మంచి పేర్లు పెడతారనమాట, అద్భుతమైన పేర్లు పెడతారనమాట. ఒకడికి మహాదాత, ధర్మదాత అని పేరు పెట్టారు. వాడింట్లో చచ్చిపోయిన ఎలకను కూడా దానం చేయడు వాడు, అవి కూడా దాచుకుంటాడు. అంత ఏమో ఎలక పరికొస్తుందేమో అనుకుంటాడు వాడు. అలాంటి వాడు పిసిరు కొట్టాడు ధర్మదాత, బలిచక్రవర్తి. అటువంటి వాడికి పేర్లు పెడితే ఏమో ఉపయోగం లేదు. చూశారు లేదు మీరు, ధర్మరాజు అని పేరు పెడతారా? వాడు అధర్మానికి నిలయం అవుతాడు. సహస్రాక్ష అని పేరెట్టారండి, నిజంగా చెప్తాను. సహస్రాక్ష అంటే వెయ్యి కళ్ళు. వాడికి వెయ్యి కళ్ళు, అసలు కళ్ళే లేవు. వాడు గుడ్డివాడు, గుడ్డివాడికి సహస్రాక్ష అని పేరెట్టారు. ఇవన్నీ సృష్టి రహస్యాలు తండ్రి. కాబట్టి ఏమండోయ్, పేర్లు గురించి ఆలోచించకండి అని పరమార్థ స్వరూపిణి అయిన జీవితేశ్వరి మదాలసి చెప్పగా, నువ్వు గొప్పగా చెప్పావు సుమా, నీ దగ్గర ఉన్న లాజిక్ ఉందే అది మ్యాజిక్. ఒక్కసారి నువ్వు చెబుతూ ఉంటే ఎవడూ దానికి వ్యతిరేకంగా వెళ్ళలేడు. ఆహా, ఎంత చెప్పావు పేర్ల గురించి. ఇంకే పేరు గురించి ఊరు గురించి ఎత్తితే ఒట్టు, నువ్వేం చేస్తే చేసుకో అనగానే ఇవిడు మూడో రోజు మళ్ళీ వాడిని ఎత్తిమే చెయ్యట్టి నాయన అంది. ఈయన పరిగెత్తుకు వచ్చేసాడు. ఈయన పక్కనే కాసు కూర్చున్నాడు. మూడో రోజు పాలిస్తూ మళ్ళీ ఈవిడ మొత్తం పురాణం మొదలు పెట్టగానే, ఏమిటిది, ఎప్పుడో యూట్యూబ్లో పెట్టేశాడులే నాగరాజు, మళ్ళీ కొత్తగా నువ్వు ఎందుకు పెడతావు తల్లి? ఎక్కడి బ్రహ్మబోధము, ఎక్కడి బ్రహ్మబోధము, ఇది ఏటికి వీనిని ఎంత వెర్రివే, అక్కట పుత్రరత్నముల నారడి బోద్ధల చేసి పుచ్చి వే చిక్కున పెట్టితి ఇంక నటు చేయకుము, ఈ సుతు బుద్ధి శ్రద్ధతో నెక్కొన్న ధర్మ మార్గమున నిల్పుము తెల్పుము రాజధర్మముల్. ఇంకా ఈ బ్రహ్మజ్ఞానం ఎందుకు బోధిస్తావు? ఇదెక్కడ గొడవ? అసలు నీకు ఈ జ్ఞానం ఎవడు నేర్పాడు తల్లి? ఇంత వెర్రి చేష్టలు ఎలా వచ్చాయి నీకు? ఇదివరకు ఎంతో ప్రేమగా పతివ్రతలో ఉండేదాన్ని, ఇప్పుడు నా మాట కూడా కొంచెం తిరస్కరిస్తున్నట్టుగా ఉన్నావు. ముగ్గురు పుత్రుల్ని ఈ బోధలతో వెర్రాళ్ళం చేసి అడవికి పంపావు, తరుడీరు రావడంతో వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. అబ్బా, ఇలా అయితే ఈ సృష్టి అంతా ఏమైపోతుంది? అందరూ పుట్టి పుట్టగానే నీ దగ్గరకు వచ్చినట్టయితే అసలు భూమి మీద ఎవ్వడు, గుంటూరు లేదు, అరండలపేట లేదు, అన్నీ అడవిపేటలే, అందరూ తపస్సుకు పోతారు. ఇలా అందరినీ బ్రహ్మచారులు చేస్తే ఈ సృష్టి నడవద్దా? కొంతమంది అయినా గృహస్థాశ్రమంలో ఉండాలి. ఆడవాళ్ళంతా లేడీస్ సన్యాసులు అని ఎక్కడో బోర్డు పెట్టుకుని, వీళ్ళంతా జంట సన్యాసులు అని పెట్టుకుని ఈ సన్యాసులు ఈ సన్యాసులు అంతా ఓ చోట కూర్చుని తపస్సు చేస్తే సృష్టి ఏమవుతుంది? కొన్ని గట్టిగా చెప్పాడండి ఆయన. ఏమనుకుంటే అది అనుకుందనుకున్నాడు భార్యని. ఎప్పుడు అలా అండ ఆయన మహాత్ముడు, కొంచెం ఈ కుర్రాడు కూడా అడవికి పోతాడేమో అనే భయంతో భార్యని, ఇది వెర్రి, ఇలా పిల్లల్ని పాడు చేయకు, ఈ కుర్రవాడికి మాత్రం రాజధర్మములు నేర్పు, ఇతన్ని నాలా పరాక్రమవంతుడు చేయి. ఓ మదాలస, నేనే గనక ఆనాడు వీడిలా అడవిలో తపస్సు చేసుకుని ఉంటే నువ్వు రాక్షసుడికి భార్యవై ఏమయ్యేదని ఆలోచించు ఒకసారి. నిన్నెవరు రక్షిస్తారు? పరాక్రమం ఉండాలి, ప్రజల్ని రక్షించాలి, ఇది ప్రభుత్వ ధర్మం. అందువల్ల ఏదో ముగ్గురిని అడవికి పంపితే పంపావు, ఏ కర్మయోగమో నీకు యోగత్వం వచ్చింది, దాన్ని తప్పు పెట్టను. కనీసం ఈ ఒక్క కుమారుడైనా వీరుణ్ణిగా, రాజనీతిజ్ఞుణ్ణిగా, అర్థశాస్త్రంలో ఆరితేరిని వాడినిగా, మహాత్ముడిగా చెయ్యి. యజ్ఞములు చేసి శత్రువుని చెండాడి, రాజ్యాన్ని అభివృద్ధి చేసి సంపదలు పెంచి దాతృత్వంతో పేరు తెచ్చుకోవాలి, గొప్ప దాతని పెంచుకోవాలి, తాతలా తండ్రిలా. అలా చెయ్యి. ఇంకొక విషయం చెబుతున్నాను నేను, అందరూ అడవికి వెళితే రేపు పొద్దున మా తండ్రికి నాకు, నేను రేపు పొద్దున ఎంతకాలం ఉంటాను, వెళ్ళిపోతాను కదా, ఆ వెళ్ళిపోయాక మాకు పిండ ప్రధానం ఎవరు చేస్తారు? పితృదేవతలు ఎప్పుడూ కూడా ఇళ్లల్లో పుత్రులు పుట్టాలని, వాళ్ళు పిండ ప్రదానం చెయ్యాలని, తిరోధకాలు ఇవ్వాలని, దాన ధర్మాలు చెయ్యాలని, తద్వారా మేము తరించాలని కోరతారు. ఇప్పుడు మా నాన్నగారికి వారసుడిని నేనున్నాను, నేను మా తండ్రి గారికి తిరోధకాలు ఇస్తున్నాను, పితృకార్యాలు చేస్తున్నాను. నేను పోయాక వీడు కూడా లేకపోతే, వీడు అడవికి పోతే అప్పుడు మాకు పితృకార్యాలు ఉండవు. అప్పుడు మేమేమవుతాం? పితరులకు మనుదుడు త్రుషయును క్షుదయును తనుగ గనీడుదక పిండదాన క్రియలను. వీడు అడవికి పోతే పిల్లలకి పిండ ప్రధాన అర్హత ఉండదు కనుక, తపస్సు చేసుకునేవాళ్ళు చెయ్యరు కనుక మాకెవరు తిరోధకాలు ఇవ్వరు, పిండం పెట్టరు. పిండం పెట్టకపోతే పితృదేవతలకి గండం అవుతుంది అది. అదే వీడు కనుక గృహస్థాశ్రమంలో ఉంటే సంతృప్తిగా తిరోధకాలు ఇస్తాడు, పిండ ప్రదానం చేస్తాడు, పితృదేవతలు తరిస్తారు, ఉత్తమ గతులు కడతారు. అతిథులు, బంధువులు, దేవతలు, అసురులు, పిశాచాలు, ప్రేతాలు, యక్షాలు, మనుజులు, భూతాలు, కీటకాలు, వీటన్నిటికీ కూడా మానవుడు చేసే కర్మల వల్ల ఆహారం వస్తుంది. మానవుడు భూతబలి అని ఇస్తాట. కొంత అన్నం పూర్వం ఏం చేసేవారంటే నైవేద్యం పెట్టాక అన్ని గోడల మీద పెట్టేవారు. ఇప్పటికి కూడా మీరు చూసారు గుళ్ళో ధ్వజస్తంభం దగ్గర నుంచి భూతబలి అని అన్నం వేస్తారు. బలి అంటే బలమునిచ్చునేది అని అర్థం. ఈ అన్నం అక్కడ ఎవరెవరు తింటున్నారు? చీమలు తింటాయి, పిట్టలు తింటాయి, రకరకాల జీవులు వచ్చి తింటాయి. ఈ విధంగా అనేక జీవులకి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఇంత అన్నం పెడుతున్నాడు, వాటిని ఆనంద పెడుతున్నాడు. ఈ ఆహారం అక్కడ పెడితే ఇది పితృదేవతలకి అమృతమై పెడుతుంది. ఇక్కడ వేసిన అన్నం పిట్టలు తింటే వాళ్ళకి పొట్టలు నిండుతాయి. కాకి తిందనుకోండి ఇంత పిండం, ఇది అమృతమై పితృదేవతలకు ఆహారం అవుతుంది. అప్పుడు వాళ్ళు ఆనందిస్తారు, అప్పుడు ఆ వంశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి పితృకార్యాలు జరగాలి. నా కుమారుడికి రాజధర్మములు నేర్పు, కర్మాచరణ చేసేలా చెయ్యి. అతన్ని మాత్రం ఉత్తముడిగా, పౌరుడిగా తీర్చిదిద్దు, ప్రభువుగా తీర్చిదిద్దు, ఉత్తమ కుమారుడిగా తీర్చిదిద్దు. ఏమంటాం అనగానే మీరేం ఆజ్ఞాపిస్తే అది అని రెండు చేతులు జోడించి నమస్కరించి, ఆ రోజు నుంచి మాత్రం కుమారుడికి కొత్త శిక్ష మొదలుపెట్టింది. నాయన, ఈ భూమిని నిష్కంటకం చెయ్యి, భూమి మీద పాపాత్ములు లేకుండా చెయ్యి. శత్రువుల్ని నీ భయంకరమైన ఖడ్గ పరాక్రమంతో చీల్చి చండాడు. మీ తండ్రిని మించిన పరాక్రమవంతుడివై సంపదలని పొంది ప్రజలకి దాన ధర్మాలు చేసి ప్రజాపాలన తత్పరుడవు కావాలి. నువ్వు భోగాలు పొందు, ప్రజలకు కూడా భోగాలు ప్రసాదించు. ప్రజానీకాన్ని పరిపాలించని పిల్లవాడు లోకానికి ఉపకారం చేయలేడు. క్షత్రియాచారం తప్పకు, వర్ణాశ్రమ ధర్మాలు నడిపించు. ఈ భూలోకంలో ఉన్న రైతులు, వ్యాపారులు, ఇంకా రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళందరినీ నువ్వు జాగ్రత్తగా పోషించు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూడు. వాళ్ళకి దొంగల వల్ల, ఇంకా శత్రువుల వల్ల పీడ లేకుండా చూసుకో. నువ్వు కూడా చేయవలసిన పనులు చెయ్యి అని రకరకాలుగా బోధిస్తూ ఉంటే, క్రమంగా ఇతడు చిన్నప్పటి నుంచి తల్లి బోధల్లో కొంచెం యువకుడయ్యాడు. ఆ యువకుడయ్యే సమయానికి ధర్మశాస్త్రం నేర్పింది, అర్థశాస్త్రం. ఎకనమిక్స్ లేకపోతే కుదరదు కదా మరి. అందుకని రాజ్య పరిపాలనకి డబ్బును ఎలా సంపాదించాలి, ఎంత దాచాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎవరి దగ్గర ఎంత పన్ను వసూలు చేయాలి, ఇవన్నిటితో కూడిన అర్థశాస్త్రం బోధించింది, గణిత శాస్త్రం బోధించింది, రాజనీతి శాస్త్రం బోధించింది. రాజనీతి లేకపోతే శత్రువులతోటి తగాదా వస్తే బయటపడడం కష్టం, అందుకని అది బోధించింది. ఇంకా రకరకాలైనటువంటి దివ్య శాస్త్రాలు బోధించింది.